పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడుపుదల. మొదటి భాగం పరిశుద్ధాత్మ నింపుదల. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 వ్రాస్తూ ఈ రీతిగా సెలవిస్తున్నాడు, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. పరిశుద్ధాత్మపూర్ణులై ఉండాలని ప్రత్యేకంగా ఎఫెసు సంఘాన్ని పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దానికి కారణం ఉంది. కొంతకాలం క్రితం పరిశుద్ధులైన పౌలు భక్తుడు ఎఫెసు సంఘాన్ని దర్శించి అందులో ఉన్న శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని వారిని అడిగినప్పుడు, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారు. ఈ రోజుల్లో కూడా అనేక సంఘాల్లో పరిశుద్ధాత్మను గురించినటువంటి ఉపదేశం బహు అరుదుగా వినబడడం మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టే క్రైస్తవులు అనేక మంది శక్తిహీనులుగా ఉంటూ ఉన్నారు. క్రీస్త నిమిత్తం వారు సజీవ సాక్షులుగా లేకపోవడానికి కారణం పరిశుద్ధాత్మను గూర్చి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గూర్చి, పరిశుద్ధాత్మ నింపుదలను గూర్చి ఎరుగక పరిశుద్ధాత్మ శక్తితో నింపబడకపోవడమే ప్రధానమైనటువంటి కారణం. ఆ సందర్భంగా పౌలు అపొస్తల కార్యం 19:9 మనం చూస్తూ ఉన్నాం, మీరు ఎందును బట్టి బాప్తిసం పొందారని అడిగినప్పుడు వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పినప్పుడు, పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచోలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చిన చెప్పి, వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు తర్వాత పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినట్లు మనం అక్కడ చదువుతున్నాం. అప్పుడు వారు భాషలతో మాట్లాడడానికి ప్రవచించడానికి మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మాభిషేకం ప్రతి క్రైస్తవునికి అత్యవసరం. నిజానికి మనం చూసినట్లయితే యేసు ప్రభు సైతం పరిశుద్ధాత్మ చేత అభిషేకాన్ని పొందినట్లు, తద్వారా దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ వచ్చినట్లు అపొస్తల కార్యం 10:38 రాయబడింది. చదువుతున్నాను, వినండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. దేవుడు ఆయనకు తోడైండును గనక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు వారు బాప్తిసం పొంది యోర్దాన్ నదిలో బయటికి వచ్చే సమయంలో పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వచ్చినట్లు లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు మనమింకెంతగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకోవాలో ఒకసారి ఆలోచించి చూసుకుందాం. ప్రియమైనటువంటి శ్రోత, దేవుడు నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలని, పరిశుద్ధాత్మ శక్తితో తన పరిచర్యను చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు యేసు ప్రభువును అంగీకరించావు, మంచిదే. యేసు ప్రభు రక్తం చేత కడగబడ్డావు, మంచిదే. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? ఇది చాలా అత్యవసరమైనటువంటి అనుభవం. నేను బాప్తిసం పొందాను కదా, అది చాలదా అని నీవు ప్రశ్నించవచ్చు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం లేక పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. రక్షణ కార్యం తప్పనిసరిగా పరిశుద్ధాత్మ కార్యమే. పరిశుద్ధాత్మ ప్రభావాన్ని బట్టి, పరిశుద్ధాత్మ ఒప్పింపును బట్టి నీవు క్రీస్తును అంగీకరించి నీ పాపాన్ని ఒప్పుకొని మరి రక్షణ భాగ్యాన్ని పొందుకున్నావు. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అపొస్తల కార్యములు 8:14-17 వ్రాయబడినటువంటి వాక్య భాగం ఈ రీతిగా ఉంది. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇక్కడ సమరయలో ఉన్నటువంటి విశ్వాసులు ఫిలిప్పు బోధవని యేసు ప్రభును స్వరక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్మాన్ని పొందినట్లు మనం చూస్తున్నాం. అయితే వారింకా పరిశుద్ధాత్మచేత నింపబడలేదని ఇక్కడ వ్రాయబడింది. అందునిమిత్తమే ప్రత్యేకంగా మరి సువార్తికుడైన ఫిలిప్పు అపోస్తలుడైనటువంటి పేతులను యోహానును సమరయకు పిలువనంపించాడు. కారణమేంటి? సమరయలోని నూతన విశ్వాసులు పరిశుద్ధాత్మచేత నింపబడాలనే ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ భక్తులను యెరూషలేము నుండి పిలువనంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారు వచ్చి ఈ యొక్క నూతన విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందాలని ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థించారు. పేతురు యోహాను వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ప్రేమైన శ్రోత, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ పూర్ణులైన భక్తులు నీ మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందుకోగలవు. లేదా నీంతకు నీవే ప్రభువును అడిగి యాచించి ప్రార్థించి విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకోగలవు. నిజానికి నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి? దేవుని యొక్క వాక్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి 7 కారణాలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి కారణం అపోస్తల కార్యములు 1:8 వచనములో యేసు ప్రభువారు శిష్యులకు ఒక ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతకుముందు మార్కు వార్త 16 చివరి భాగములో ఒక ఆదేశాన్ని శిష్యులకు దయచేశాడు. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. మరి నా యొక్క నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి బాప్తిస్మ ఇవ్వాలని కూడా మత్తయి వార్త చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రీతిగా ప్రపంచమంతటా సువార్త ప్రకటించడానికి ముందుగా మీరు పరిశుద్ధాత్మను పొంది తీరాలని ప్రభువారు వారిని ఆదేశించారు. మీరు వెళ్లి యెరూషలేములోని మేడగదిలో కనిపెట్టి ప్రార్థించి తండ్రి వలనైన వాగ్దానం అనగా పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకోమని శిష్యులకు తేటగా ఆజ్ఞాపించాడు. వారు వెళ్లి మేడగదిలో ఏకమనసుతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన వాగ్దానానుసారం పెంతకొస్తు దినాన వారి మీదకి పరిశుద్ధాత్మను పంపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి కారణం యేసు ప్రభు వారు అపొస్తల కార్యం 1:8 వచనంలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, మీరు ఆ రీతిగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఏం జరుగుతుందని ప్రభు సెలవిచ్చారంటే గమనించండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములన్నంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. అది ప్రత్యేకమైనటువంటి శక్తి, అది దైవికమైనటువంటి శక్తి, అది మానవాతీతమైనటువంటి శక్తి. ఎందుకు అటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తి మనకు అనుగ్రహించబడుతోంది? ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి. అనేక సార్లు ప్రభువును మనం ప్రేమిస్తున్నాం, ప్రభువును మనం అంగీకరించాం, ప్రభువును మనం హృదయంలో చేర్చుకున్నామని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ యేసు ప్రభు నిమిత్తం సజీవ సాక్షులుగా జీవించలేని స్థితిలో ఉన్నాం. పేతురు భక్తుని మనం చూసినట్లయితే పేతురు భక్తునికి అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. యేసు ప్రభు వారితో కలిసి సంచరించాడు, మరి యేసు ప్రభు యొక్క పరిచర్యలో పాలుపంపులు పొందాడు, మరి నీటి మీద కూడా ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు యొక్క ఆదేశాన్ని ప్రకారం ఆయన అభిష్టానుసారం నడవగలిగాడు. యేసు ప్రభు ఎవరో పరలోక తండ్రి నుండి ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు బంధించబడి సిలువ వేయబడడానికి అన్ని సన్నాహాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్నది వచ్చి పేతురును ప్రశ్నించింది. నువ్వు యేసు ప్రభు శిష్యునివి కదా, నీవు గల్లేనివి కదా అని అడిగినప్పుడు అతడు భయంతో వణికిపోయాడు. నేను యేసు ప్రభు శిష్యునని ధైర్యంగా ఒప్పుకోలేకపోయాడు. ముమ్మారు యేసును ఎరుగునని బొంకాడు. ఆ విషయం ప్రభు ముందే బయలుపరిచాడు. యేసు ప్రభు అంటే ప్రేమ ఉంది, యేసు ప్రభు శిష్యుడే. అనేకమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అయితే శోధన గడియలో శ్రమకాలంలో యేసు ప్రభు యొక్క శిష్యునని ఒప్పుకోలేకపోయాడు, యేసును ఎరుగునని బొంకాడు, ఒట్టు పెట్టుకోవడం ప్రారంభించాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు యేసు ప్రభు నిమిత్తం సాక్షులుగా ఉండగలం, ఆయన గురించి సాక్ష్యమియగలం. ఆయనను గురించి సాక్ష్యమీయడం మాత్రమే కాదు కానీ చక్కని క్రైస్తవ జీవితాన్ని సజీవ సాక్షులుగా లోకానికి రుజువుపరిచే నిమిత్తం జీవించగలం. యేసును ఎరుగనని బొంకినటువంటి పేతురు పెంతకోస్తు దినాన మేడగదిలో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వేలాది మంది ప్రజల ముందు, అనేక భాషలు మాట్లాడేటటువంటి ప్రజల ముందు నిలవబడి ధైర్యంగా యేసును గురించి సాక్ష్యమిచ్చాడు. ఒక్క ప్రసంగంతో 3000 మంది రక్షణలను నడిపించబడి బాప్తిసం పొందినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి శ్రోత, యేసుప్రభు వంటి నీకు ప్రేమ ఉంది, అయితే ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడుతున్నావా? యేసుప్రభు నా రక్షకుడు, యేసుప్రభు నిజమైన దేవుడు అని సాక్ష్యమేయడానికి తగిన ధైర్య సాహసాలు నీలో లేవా? అయితే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 పౌలు భక్తుడి రీతిగా చెప్తున్నాడు, దేవుడు మనకు పిరికి మనస్సు అనుగ్రహించలేదు, అయితే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన పరిశుద్ధాత్మనే దయచేశాడు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినప్పుడు ధైర్య సాహసాలు, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను నువ్వు పొందుకున్నావని, దేవుని యొక్క ప్రేమతో నింపేటటువంటి ఆత్మను పొందుకున్నానని నువ్వు గ్రహించగలవు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పేతురు జీవితం పూర్తిగా మారిపోయింది. గజగజ వణికేటటువంటి జీవితము నుండి అతడు రూపాంతరం ఉంది. యేసుప్రభు యొక్క సెలవును మోసి లోకాన్ని గజగజ వణికించేటటువంటి స్థితికి మారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను పొందుకున్నావా? దేవుని యొక్క అభిషేకాన్ని నీవు పొందుకున్నావా? 2వదిగా, అనేక సార్లు మనం ఈ కలుషిత ప్రపంచములో పరిశుద్ధ జీవితాన్ని, జయ జీవితాన్ని జీవించలేక తొట్టుపడుతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుని యొక్క స్వభావం మనకు అనుగ్రహించబడుతుందని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. రోమీయులకు రాసిన 8:9 మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడింది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయనని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్లయితే మనకు దేవుని యొక్క స్వభావం, పరిశుద్ధ స్వభావం మనకు అనుగ్రహించబడుతుంది. తద్వారా మనం జయ జీవితాన్ని జీవించగలం. సమయంలో రాసిన 1వ అధ్యాయం 10వ వచనాల్లో మనం చూసినట్లయితే యవనస్తురైనటువంటి సౌలు సమయలు ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు సమయలు ప్రవక్త అతని అభిషేకించి ఒక మాట చెబుతూ ఉన్నాడు, నీవు వెళ్తూ వెళ్తూ ఉండగా దేవుని స్తుతించి ఆరాధించి పాటలు పాడి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నటువంటి ప్రవక్తల సమూహం నీకు ఎదురవుతుంది, నువ్వు వారిని కలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ మీదకి బలంగా దిగొస్తుంది కాబట్టి నీకు కొత్త మనస్సు, ఇంగ్లీష్ బైబిల్లో ఏ డిఫరెంట్ మైండ్, యు బికమ్ ఏ డిఫరెంట్ పర్సన్ అని వ్రాయబడింది. అనగా పూర్తిగా ఒక కొత్త మనస్సు, ఒక విభిన్నమైనటువంటి మనస్సు నీకు అనుగ్రహించబడి ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగాను మారిపోతావు అని అక్కడ వ్రాయబడింది. అవును, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినట్లయితే, పరిశుద్ధాత్ముని చేత మనం నింపబడినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి మన యొక్క స్వభావం మారిపోతుంది. మరి లోకాన్ని, లోక ధనాన్ని ప్రేమించిన అవినీతి పరుడైనటువంటి జక్కయ్య గృహములో యేసుప్రభు ప్రవేశించగానే అతని హృదయ స్వభావం మారిపోయింది. ధనాన్ని ప్రేమించేటటువంటి ఆ వ్యక్తి, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, వారికి 4వ వంతు తిరిగి చెల్లిస్తాను, నా ఆస్తిలో సగం పేదలకిస్తానని స్వచ్ఛందంగా ప్రభు దగ్గరికి వచ్చి చెప్పాడు. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి శ్రోత, దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే నీ యొక్క పాప స్వభావం నిన్ను విడిచిపోయి నూతనమైనటువంటి స్వభావం, నవీన పురుషుడైనటువంటి క్రీస్తు నీలో నివసించడం ద్వారా ఒక వినూత్నమైనటువంటి స్వభావాన్ని, పరిశుద్ధ జీవితాన్ని నువ్వు పొందుకోగలవు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించేటటువంటి పరిశుద్ధాత్మను ఈ క్షణమే నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పింపచేస్తాడని యేసుప్రభు వారు యోహాను సువార్త 16:8 సెలవిచ్చారు. అనేక సార్లు మనం సువార్త ప్రకటిస్తాం కానీ స్పందన చాలా తక్కువగా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ నడుపుదలలో పరిశుద్ధాత్మ శక్తితో మనం సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది ఆత్మలు ఆ సువార్తకు ప్రతిస్పందిస్తాయి. అనేక మంది పాపులు మారుమనసు పొందుతారు. పాపులు తమ పాపాన్ని ఒప్పుకుంటారు. మన స్వంత శక్తితో ఒక పాపిని మారు మనసులోనికి మనం నడిపించలేం. పరిశుద్ధాత్మను పొందినటువంటి పేతురు భక్తులు పెంతకోస్త దినాన సువార్త అందించినప్పుడు ఒకే ఒక సందేశముతో కొన్ని వేల మంది యేసు ప్రభుని అంకరించారు. ఆ హృదయంలో కృచ్చబడినటువంటి వారై మారు మనసు పొంది పశ్చాత్తాపముతో క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిస్మాన్ని పొందిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున ఎన్నో కళాశాలల్లో వేదాంత విద్యను అభ్యసించి కూడా వందలాది వేలాది ప్రసంగాలు చేస్తూ కూడా ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించాలంటే దుస్సాధ్యమైన విషయంగా ఉంటుంది కొందరికి. అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి పేతురు యోహాను భక్తులు ఏ రీతిగా దేవుని చేతిలో వాడబడ్డారో, ఏ రీతిగా పేతురు ఒక్క సందేశముతో అనేక వేల మందిని నరక మార్గము నుండి పరలోక రాజ్య మార్గంలోనికి మళ్లించగలిగాడో ఒక్కసారి ఆలోచించండి. నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొంది సువార్తను చెప్తున్నట్లయితే నీ యొక్క సువార్తలో గొప్ప ఫలాన్ని నువ్వు చూడగలవు. అనేక ఆత్మలు రక్షణ భాగ్యాన్ని పొందుకోగలవు. కఠినమైనటువంటి హృదయాలు బ్రద్దలు కొట్టబడతాయి. పరిశుద్ధాత్ముడే నీ యొక్క బోధ ద్వారా, సందేశం ద్వారా నీ యొక్క బోధ వినేటటువంటి వారిని మరి స్పందింపచేసి మారు మనసు అనుభవంలోనికి నడిపిస్తాడు. కొన్నిసార్లు మనలో ఉండే లోపాలను సహితం పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. యెషయా భక్తుడు ప్రజలందరికీ దేవుని యొక్క హెచ్చరికలు అందిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నప్పుడు యెషయా గ్రంథం 6:1 మనం చూస్తూ ఉన్నాం. అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నానని కేకలు వేశాడు. పరిశుద్ధాత్ముడు మనలోని లోటుపాట్లను చూపడం మాత్రమే కాదు కాని మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అపవిత్రమైనటువంటి యెషయా ప్రవక్త పెదవులను బలిపీఠం మీద ఉండేటటువంటి నిప్పుతో కాల్చి శుద్ధి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన శ్రోత, అనేక సార్లు మన దృష్టికి మనం నీతిమంతులుగా ఉంటాం. సామెతల గ్రంథం 30:12 చెప్పబడిన రీతిగా, అయితే యెహోవాయే ఆత్మలను పరిశీలన చేయువాడు, ఒకని దృష్టికి యథార్థంగా కనబడే మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవతీయనని మహాజ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. మనం ప్రభు యొక్క ముఖకాంతిలో మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయస్థితిని తెలియచేస్తాడు. మనలో ఉండేటటువంటి లోటుపాట్లను బయలుపరిచి మనల్ని కడిగి పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి సరిచేసి ప్రభు నిమిత్తం మండేటటువంటి అగ్ని జ్వాలలుగా మనల్ని మార్చగలడు. అగ్ని గోళములు వంటి నేత్రములు కలిగిన ప్రభువే మనల్ని పరీక్షించి పరిశుద్ధపరిచేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. నాలుగవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన మన హృదయాల్లో దేవుని యొక్క ప్రేమ కుమరించబడుతోందని రోమీలకు రాసిన పత్రిక 5:5 వ్రాయబడింది. అనేక సార్లు మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం, మనల్ని ద్వేషించే వారిని మనం కూడా ద్వేషిస్తాం. మన శత్రువులను మనం ప్రేమించలేం. అది మానవ సహజ ప్రేమ. అగపే లవ్ అనగా దేవుని యొక్క ప్రేమ, అది విభిన్నమైంది. దేవుడు తన శత్రువులను సహా ప్రేమించాడు. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన చిత్రహింసలు చేస్తున్నటువంటి సైనికుల నిమిత్తం, దూషణ వాక్కులు పలుకుతున్న ప్రజల నిమిత్తం, తన శత్రువుల నిమిత్తం వారు క్షమించబడాలని పరలోక తండ్రిని వేడుకొని ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. అది దేవుని ప్రేమ. కీడుకు ప్రతికీడు చేయదు గాని ప్రేమ చేత కీడును జయిస్తుంది, శత్రువులను ప్రేమిస్తుంది, శత్రువులు క్షమించబడాలని కోరుకుంటుంది. అటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రేమ, అటువంటి దేవుని యొక్క ప్రేమ కేవలం పరిశుద్ధాత్ముని ద్వారానే మన హృదయాల్లో కుమరించబడగలదు. ఒక అనురాలు మరణపడక మీద ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టినప్పుడు సంఘమంతా ప్రభు ఆశ్చర్యకరంగా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచాడు. నేను ఆమెను అడిగాను, అమ్మా నీ భర్త ఎక్కడుంటాడు ఏమి అని. ఆమె సంగతి కొన్ని రోజులైన తర్వాత అడిగినప్పుడు, అయ్యా నేను నా భర్త దగ్గర లేను, నా భర్త బహు దుర్మార్గుడు, బహు దుష్టుడు, నన్ను చిత్రహింసలు పెట్టేటటువంటి వాడు, ఇంకొక వివాహిత స్త్రీతో అక్రమ జీవితాన్ని జీవిస్తున్నాడు, కాబట్టి అతన్ని వదిలి నేను వచ్చేశాను. మరి నా కడుపులో గర్భములో ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ఆ యొక్క వ్రణాన్ని బట్టి నేను మరణపడక మీద ఉన్నప్పుడు మా చెల్లి మీ దగ్గరకు ప్రార్థనకు తీసుకుని వచ్చింది. నేను సువార్త విని ప్రభును హృదయంలో చేర్చుకున్నాను. మరి ప్రార్థనల ద్వారా సంపూర్ణ స్వస్థత పొందుకున్నాను, ప్రభు ఆశ్చర్యకరుడు అని చెప్పింది. అమ్మా ప్రభు నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నిన్ను రక్షణలోనికి నడిపి నిన్ను స్వస్థపరిచాడు. అదే ప్రేమ నీ భర్త పట్ల కూడా నువ్వు చూపించాలని నేను ఆమెకు ఉద్బోధించినప్పుడు ఆమె భర్త దగ్గరికి వెళ్ళడానికి ఖండితంగా తిరస్కరించింది. అతడు బహు దుర్మార్గుడు, దుష్టుడు, నేను అతనితో కాపురం చేయలేను, ప్రతిరోజు నన్ను హింసిస్తాడు, నా శరీరంలో విరగని ఎముక లేదని ఆమె సాక్ష్యమిచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడే ఆమెను తిరిగి తన భర్త దగ్గరికి వెళ్లేటట్లు ప్రేరేపించాడు. ఆమె తిరిగి తన భర్త దగ్గరికి వెళ్లి కాపురం చేయడం ప్రారంభించింది. ఆదివారం గుడికి వచ్చేటప్పుడు నేను అడిగేటటువంటి వాణ్ణి, అమ్మ మరి నీ భర్త మారిపోయాడా అని. ఆమె చిన్న చిరునవ్వు నవ్వి, అన్నయ్య నా భర్త మారిపోలేదు కానీ నేనే మారిపోయానని సాక్ష్యమిచ్చింది. అరే నువ్వు ముందుగానే మారిపోయావు కదా, నువ్వు బాప్తిసం కూడా పొందావు కదా, నువ్వు రక్షించబడ్డావు కదా అని అడిగినప్పుడు, నేను ప్రభులోనికి రాకముందు, ప్రభును తెలుసుకోకముందు ఆయన నన్ను కొట్టి హింసించేటప్పుడు నేను ఆయన అనేకమైనటువంటి బూతు మాటలతో సంధించేదాన్ని, శాపనార్థాలు పెట్టేదాన్ని, అందరికీ అతని గురించి అతని యొక్క భయంకర పైశాచిక ప్రవర్తన గురించి బంధుమిత్రులందరిలో చాటేదాన్ని, రోడ్లో కేకలు వేస్తూ పరిగెత్తేదాన్ని. ఇప్పుడైతే ఆయనలో మార్పు లేదు కానీ ఆయన యథారీతిగా తాగొచ్చి నన్ను కొడుతున్నప్పటికీ, ఇంకొక వ్యక్తితో జీవిస్తున్నప్పటికీ కూడా నాలో ఏదో తెలియని సమాధానం, తెలియని ప్రేమ ఉన్నాయి. ఆయన నన్ను కొడుతున్నప్పటికీ ఏదో పసిబిడ్డ వచ్చి నన్ను కొడుతున్నట్టుగా, తన్నుతూ ఉన్నట్లుగా అటువంటి భావన ఉంది కానీ ప్రతీకార జ్వాలలు, కోపము, ఆగ్రహము, ద్వేషం అనేవి నాలో ఏమాత్రం లేకుండా పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతం చేశాడు, ముందు నన్నే మార్చేశాడని సాక్ష్యమిచ్చింది. అవును ప్రియ శ్రోత, ప్రభు మన పరిస్థితుల్లో మార్చడానికి ముందుగా మనల్ని మారుస్తాడు. ఆమెలో ఉండేటటువంటి నిజమైన మార్పును చూసి ఆశ్చర్యకరంగా అనతి కాలంలోనే భర్త కూడా మారిపోయాడు. నా వద్దకు వచ్చి ప్రార్థన చేయించుకొని బాప్తిస్మాన్ని పొంది ఆ ఇంకొక స్త్రీతో, వివాహిత స్త్రీతో అక్రమ జీవితానికి స్వస్తి చెప్పాడు. దేవుని ఆశ్చర్య కృపను బట్టి ఆ స్త్రీ కూడా మరి మా సంఘానికి వచ్చి దేవుని యొక్క సువార్త విని ప్రభువుని అంగీకరించి తిరిగి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఆశ్చర్యకరుడు. ప్రియశ్రోత, నీలో పరిశుద్ధాత్ముడు కుమరించిన దేవుని ప్రేమ ఉందా? అవును, నీ భర్త నిన్ను చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ భర్త త్రాగుబోతుగా ఉండి ఉండవచ్చు, జూదరిగా ఉండి ఉండవచ్చు, వ్యభిచారిగా ఉండి ఉండవచ్చు, ఆయన పట్ల నీ హృదయంలో ఒక ద్వేషం ఉందా? ఒకవేళ నీ భార్య పట్ల నీ హృదయంలో విద్వేషం ఉందా? ఒకవేళ మీ బిడ్డల పట్ల, లేక మీ శత్రువుల పట్ల, లేక ఎవరి పట్ల అయినా సరే ఇంకా ద్వేషాగ్ని జ్వాలలు మీ హృదయంలో ఉంటున్నాయా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మీరు నింపివేయబడినప్పుడు ఆ యొక్క విద్వేషాగ్ని జ్వాలల స్థానములో ప్రేమ, సహనం, శాంతి, సమాధానాలు చోటు చేసుకుంటాయి. అందుకే రోమా 5:5 పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమరించబడుతూ ఉందని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అందును బట్టే హతసాక్షులైనటువంటి దేవుని యొక్క బిడలు తమను హింసిస్తున్న వారిని మనస్ఫూర్తిగా క్షమించగలిగారు. స్టెఫను భక్తుడు రాళ్ల చేత కొట్టబడి చంపబడుతున్నప్పుడు తను చంపుతున్న వారిని క్షమించాలని దేవుని వేడుకున్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం అద్భుతమైంది. పరిశుద్ధాత్ముడు చిత్రంలోని ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముని చేత నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్ముని చేత నీ జీవితం నడిపించబడాలి. 5వదిగా రోమీలకు రాసిన పత్రిక 8:26-28 వచనం వరకు మనం చూసినట్లయితే యుక్తముగా ప్రార్థన చేయడం ఏ రీతిగానో మనకు తెలియదని అక్కడ వాక్యంలో వ్రాయబడింది. మనం మన స్వచిత్తానుసారం ప్రార్థిస్తాం, అయితే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటూ ఉచ్చరింప శక్యము కాని మూలుకులతో తానే పరలోక తండ్రికి తండ్రి చిత్తానుసారం మన నిమిత్తం ఇతర పరిశుద్ధుల నిమిత్తం మొరపెడతాడని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:2 రెండు రకాల ప్రార్థనల గురించి పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. నేను మనస్సుతో ప్రార్థిస్తాను, ఆత్మతో ప్రార్థిస్తాను అంటున్నాడు. మనస్సుతో ప్రార్థన చేయడం అంటే మనకేమేమి అవసరమో అవన్నీ కూడా ఆలోచించి చక్కగా దేవుని వేడుకోవడం అది అవసరమే. అయితే అంతకు మించింది పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు కట్టుకోండి అని యూదా పత్రికలో వ్రాయబడింది. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థిస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు తానే తండ్రి యొక్క హృదయాన్ని ఎరుగును గనుక తండ్రి చిత్తానుసారం ప్రార్థన చేస్తాడు. మనల్ని గురించి పరిశుద్ధుల గురించి కూడా ప్రార్థిస్తాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఒకసారి నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు దూర ప్రాంతంలో ఉన్న ఒక కుటుంబాన్ని చూపించాడు. ఆ కుటుంబ అవసరమేమో నాకు బయలుపరచబడలేదు, కానీ ఆ కుటుంబాన్ని గురించి భారము నా హృదయంలోనికి వచ్చినప్పుడు వారి అవసరత ఎరుగకని పరిశుద్ధాత్మలో ఆత్మలో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. కొన్ని రోజులైన తర్వాత నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అయ్యా, మా గృహములో ఉన్నటువంటి స్త్రీ కామెర్ల వ్యాధితో కోమాలోనికి వెళ్ళిపోయి మరణపడక మీద ఉండగా మేము ప్రభువును వేడుకున్నాం. అయ్యా, శాంతవర్ధన్ గారిని దైవజనుని మా మధ్యకు పంపించమని ఫలానా తేదీ ఫలానా అర్ధరాత్రి సమయంలో మీరు వచ్చి ఈ స్త్రీ కొరకు ప్రార్థన చేశారు. ఉదయానికల్లా ఆమె కోమానుని కోలుకొని మరి ఒక బరువైన బిందెను కూడా నీళ్లతో నిండిన బిందెను కూడా మోయగలిగిందని సాక్ష్యమిచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. నిజానికి నేను ఆ సమయంలో ఇంకొక పట్టణంలో ఉన్నాను. ఆ విషయం వారికి చెప్పినా వారు నమ్మలేదు. నిజానికి నేనే వచ్చానా లేక కలలో గాని దర్శనంలో గాని మీరు నన్ను చూశారా అన్నప్పుడు సాక్షాత్తుగా మీరే వచ్చారని సాక్ష్యమిచ్చారు. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటి అద్భుతమైనా జరగవచ్చు. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లేక పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ఇతరుల నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఏ అద్భుతమైన ఎక్కడైనా సరే జరగవచ్చు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మీయంగా మనం బలపరచబడతాం, దృఢపరచబడతాం. ప్రేమైనటువంటి శ్రోత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావా? ఇటువంటి నూతనమైనటువంటి అనుభవాన్ని నువ్వు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నావా? పరిశుద్ధాత్మని గురించిన సంగతులు అనేకమున్నాయి. పరిశుద్ధ గ్రంథములో దాదాపు 70 సంగతులు ప్రభు నాకు పరిశుద్ధాత్మని గురించి బయలుపరిచాడు. అయితే కేవలం 7-8 సంగతులు మాత్రమే నేను ఈ క్యాసెట్ల మీద పంచుకుంటున్నాను.